ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి కార్యక్రమానికి మీకందించడానికి వచ్చేది గణేష్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఇంద్రియాల యొక్క ప్రాముఖ్యం, మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలో వాటిని అదుపులో ఉంచడం గురించి ఎంతో విస్తృతంగా ప్రసంగించారు. కాని అన్ని ఇంద్రియాలలోకెల్లా స్వామివారు నాలుక గురించి, దాన్ని నిలువరించడం నియంత్రించడం గురించి ఇంకా ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చారు. ఏ కారణం లేకుండా ఈ నాలుకకు స్వామి ఇంత ప్రాముఖ్యాన్నివ్వరు కదా. స్వామంటారు, ఈ నాలుక చాలా విశిష్టమైనది అన్ని ఇంద్రియాల్లోకెల్లా, ఎందుకంటే దీనికి మాత్రమే రెండు ముఖ్యమైన పనులు అప్పచెప్పాడు భగవంతుడు. ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం. స్వామంటారు, నాలుకను ఒక్కదాన్ని నిలువరిస్తే సర్వ ఇంద్రియాలను నిలువరించడం చాలా సులభమని. ఇంద్రియాలను నిలువరించి మన స్వాధీనంలో ఉంచుకోవటం మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటి సోపానం. ఇంద్రియాలను అంతర్ముఖం గావించి బాహ్యమైన ఆకర్షణలకు లోను కాకుండా చూసుకోకపోతే మన మనస్సు కూడా భగవంతుని వైపు మళ్లించడం చాలా కష్టం. చాలా కష్టం కాదు, అసాధ్యం. మనస్సు భగవంతుని వైపుకు తిప్పకుండా మనిషి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అస్సలు ప్రారంభించలేడు. అందుకే మనం స్వామి ఈ టంగ్ మేనేజ్మెంట్కు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమైంది కదా. క్రిందటిసారి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ చేరి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఈ టంగ్ మేనేజ్మెంట్ గురించి కొన్ని అంశాలను ముచ్చటించుకున్నాం. మరి దానిలో క్రిందటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు ముచ్చటించుకున్న విషయాల్లో ముఖ్యమైనవి ఏంటంటే, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. మన మాటలకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నదని స్వామి చెప్పారు. అంతేకాకుండా మన మాటలను ఎలా జాగ్రత్తగా వాడాలి, సత్యాన్ని ఎలా పలకాలి, మనం తీసుకునే తిండి ఏ విధంగా ఉండాలి, దాంట్లో కూడా పాకశుద్ధి, పాత్రశుద్ధి, పదార్థశుద్ధి వంటి అంశాల గురించి కొంచెం విస్తృతంగా చెప్పుకున్నాం. మరి ఈనాడు ఈ టంగ్ మేనేజ్మెంట్ ప్రక్రియలో స్వామి చెప్పిన మరికొన్ని చిట్కాలను, అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మన మొట్టమొదటి అంశం ఈరోజుకి స్వామి ఎలా మొదలు పెడతారో మరి విందామా. స్వామి మాటల్లోనే ఫస్ట్ పాయింట్ ఈరోజుకి ఇదన్నమాట.
సోదరుడు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను, హనుమాన్ నేను కేవలము దంతముల మధ్య నాలుక వలె నేను జీవిస్తున్నాను, లంక అంతా కూడా మహారాక్షసులే, వారి మధ్యలో నేను మెత్తని నాలుక వలె నేను జీవిస్తున్నాను, ఎంతకాలం నేను ఈ విధంగా జీవించాలి, ఏనాడు నాకు శ్రీరామానుగ్రహం నాకు ప్రాప్తిస్తుంది, ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది, ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను. అంతే కాదు, అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు, విభీషణ నీకే కాదు ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు, మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో, నీతో పాటు పుట్టినది ఈ నాలుక, మధ్యలో పుట్టినటువంటివి దంతములు, అనగా సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదటి పుట్టింది. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం, పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు, మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక, మహామధురమైనటువంటిది ఈ నాలుక, సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక, నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక, నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక, ఇది మొదలు మీతోనే పుట్టింది. ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము. నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది. దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు, ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు. కానీ నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు. పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవులు ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటుంది. అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ, ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ, మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాడు. నాలుక మహనీయుని యొక్క స్వరూపము, దంతములు దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు, వారు ఎంతకాలం కూడా దానిని అనేక రకముగా బాధింపజేసేటువంటి వారే కాని సహాయం చేసేటువంటి వారు కాదు.
స్వామి అంత బాగా చెప్పారండి ఈ అంశంలోని. ఎంతో భయంకరమైన పదునైనటువంటి ఈ పళ్ల మధ్య ఉండి ఎంత జాగ్రత్తగా పనిచేస్తుంది ఈ నాలుక అని స్వామి అన్నారు. హనుమంతుడు విభీషణుడి దగ్గరికి వెళ్లినప్పుడు విభీషణుడి పాపం తన మందిరంలో కూర్చుని శ్రీరాముణ్ణి తలుచుకుంటున్నాడంట. హనుమంతుడు వెళ్లి ఎంతో ఆశ్చర్యపోయాడు, అదేంటి ఇలాంటి రావణాసురుడు ఉండే ఈ భయంకరమైన కోటలో ఈ రామనామం ఎక్కడ వినిపిస్తుందని ఆశ్చర్యంతో వెళ్లి చూస్తే విభీషణుడు అక్కడ రామనామాన్ని జపిస్తున్నాడు. తను వెళ్లి విభీషణుడితో చక్కగా సంభాషణలో పడ్డాడు. పడుతూ చాలా బాధపడ్డాడు విభీషణుడు. అయ్యో, నేను ఇంతమంది దుర్మార్గుల మధ్య నేను బ్రతుకుతున్నాను, నాకు రాముని దర్శనం అవ్వటం లేదు అని అనగా అక్కడ హనుమంతుడు రెండు విషయాలు చెప్తాడు మన విభీషణుడికి. ఒకవైపు విభీషణ్ణి పొగుడుతూ, ఇంకోవైపు విభీషణుడు ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించాలో కూడా హనుమంతుడు తనకి చెప్తున్నాడు. హనుమంతుడు చక్కగా ఒక సామ్యాన్ని చెప్తూ, విభీషణ, నువ్వు ఈ పళ్ల మధ్య ఉండే నాలుక వంటి వాడవు. ఈ పళ్లన్నీ నీ చుట్టూ ఉండే రాక్షసులైతే నువ్వు ఆ నాలుకవు. మరి ఆ భగవంతుని దర్శనం నీకు అవ్వాలంటే నువ్వు నిర్విరామంగా రామనామాన్ని జపిస్తున్నావు. చాలా మంచి పని. ఎందుకంటే నాలుక నీతో పాటు పుడుతుంది, పళ్ళు తర్వాత పుడతాయి. ఆ నాలుక ఎలాగో ఉండిపోతుంది. ఆ పళ్ళు రాలిన తర్వాత దానికి, నాలుకకు సాక్షాత్ రామదర్శనం అవుతుంది. అదేవిధంగా ఈ నాలుక అనగా మనం, మన చుట్టూ ఉండే దుష్టులను, దుర్మార్గులను జాగ్రత్తగా వాళ్లతో మసిలి మనం వారి నుంచి తప్పించుకుని యుక్తిని ఉపయోగించినప్పుడు మనకి భగవద్దర్శనం అవుతుంది. ఇది చెప్తూ హనుమంతుడు విభీషణుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. ఓ విభీషణ, నువ్వు కేవలం రామనామాన్ని జపించడం కాదు, రామకార్యంలో నువ్వు నిమగ్నుడవై ఉండాలి. నువ్వు ఏమాత్రం సాయం చేశావు సీతమ్మవారు బయటికి రావటానికి అంటూ తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు హనుమంతుడు విభీషణుడికి. అంటే వట్టి నామాన్ని జపించడమే కాదు, మనం స్వామి కార్యంలో కూడా పాలు పంచుకోవాలి అని దీని ఉదాహరణ. స్వామి చక్కగా చెప్తున్నారు, పుణ్యాత్ములకు, అవతార పురుషులకు, మంచివారికి చుట్టూ ఎంతోమంది దుర్మార్గులుంటారట. వాళ్ళకి కష్టాలు ఏమాత్రం తప్పవు. మనం ఒక కొలనులో చూసినట్లయితే ఒక కమలం ఉంటే దాని చుట్టూ ఏముంటాయి? కప్పలుంటాయి. మరి నాలుక మనతో, మన మంచి గుణాలతో, మంచి విలువలతో పాటు పుడుతుందంట. మనందరికీ తెలిసినట్టే పళ్ళు మనం ఎదుగుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి. మరి దాన్ని ఏ విధంగా జాగ్రత్తగా ఉంచుకోవాలో స్వామి చక్కని ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క ఉదాహరణ చెప్తూ, ఒకసారి ఈ ప్రసిద్ధ విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చాలా అతి నిరాడంబరంగా ఉండేవారట. అతని వేషధారణ అతి సామాన్యంగా ఉండేదంట. ఇంగ్లీష్ వాళ్లు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి. ఒకసారి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రైల్లో ప్రయాణం చేస్తున్నారు. అతనికి ఇరువైపులా ఇద్దరు ఇంగ్లీష్ వాళ్లు కూర్చున్నారు. ఆ ఇంగ్లీష్ వాళ్లు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని నిరాడంబరమైన వేషధారణను చూసి అతన్ని చదువు సంధ్యలు ఏమీ రాని సామాన్య వ్యక్తిగా భావించి అవమానపరచాలనుకున్నారు. వారిలో ఒకడు చాలా పరిహాసంగా ఈశ్వరచంద్రుణ్ణి చూస్తూ తన మిత్రునితో, ఎవడీ గాడిద, హూఇస్ దిస్ డాంకీ అని అడిగాడు. మరొక ఆంగ్లేయుడు, పాపం ఈ పంది ఎవరబ్బా, హూఇస్ దిస్ పిగ్ అన్నాడంట. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏమాత్రం చెలించలేదు. చూశారా, అక్కడ క్షమని ప్రవర్తిస్తున్నాడు మన ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇక ఉండబట్టలేక ఆంగ్లేయ యువకులు, మీరెవరు, హూ ఆర్ యూ అని అడిగారు. ఈశ్వరచంద్రునికి తమ సంభాషణ అర్థమై ఉండదు అని వారి పాపం అనుకున్నారంట. వెంటనే ఈశ్వరచంద్రుడు ఏమాత్రం తడబాటు లేకుండా, నేను ఒక గాడిద, ఒక పంది మధ్య కూర్చున్న మనిషిని, ఐఎమ్ అ మ్యాన్ సీటెడ్ బిట్వీన్ అ డాంకీ అండ్ అ పిగ్ అన్నాడంట. ఈశ్వరచంద్రుణ్ణి కించపరిచిన మాటలాడిన ఆంగ్లేయ యువకులు అవమానంతో పాపం తలదించుకున్నారు. కలకత్తా స్టేషన్లో రైలు ఆగిపోయింది. ఈశ్వరచంద్రుడికి ఘన స్వాగతం ఇవ్వటానికి అసఖ్యాకంగా జనం వచ్చారు. ఆ జనసందోహాన్ని చూసి ఈ ఇంగ్లీష్ యువకులు తెలుసుకున్న సత్యమేంటి? భారతీయులు గొప్ప సంస్కారవంతులు, ఉదాత్త హృదయులు, అతి నిరాడంబరులు, సౌజన్యులు, గొప్పవారైనా వినయ సంపన్నులు అని భారతీయ సంస్కృతి మహోన్నతమైనది అని వారప్పుడు తెలుసుకున్నారు. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఎంతోమంది మంచివారుంటారు. ఆ మంచివారిని కించపరచటానికి చుట్టూ చెడ్డవారిని ఏర్పరుస్తాడు భగవంతుడు. ఎందుకు? ప్రపంచానికి ఆ మంచివారి విలువ తెలియాలంటే చెడ్డవారు ఉండాలి కదా. కలువ పువ్వు తాలూకా విలువ తెలియాలంటే చుట్టూ కప్పలుండాలి కదా. మరందుకే భగవంతుడు అలాంటి సంఘటనలను సృష్టిస్తాడు మంచి గుణాలను మనకి చూపించటానికి. అంతేకాదు, మనం మహాభారతంలో చూసినట్లయితే దీనికన్నా మంచి ఉదాహరణ మనకి ఇంకొకటి దొరకదు. ఇందాక స్వామి చెప్పారు కదా, నాలుక మంచితో పాటు పొడుతుందంట. మన మంచితో పాటును, మనతో పాటు మనలో ఉన్న సాత్విక గుణాలు అన్నిటితో పాటు నాలుక జన్మిస్తుంది. మరి మహాభారతంలో భీష్ముడు కన్నా మంచి ఉదాహరణ మనకి దొరకడం చాలా కష్టం. పాపం భీష్ముడు దుర్మార్గులైన కౌరవుల మధ్యలో ఉంటాడంట, చాలా ఇబ్బందుల పాలవుతుంటాడు. ధర్మాత్ముడైన భీష్ముడు ఎప్పటినుంచో పితామహుడుగా తను ఎంతో జాగ్రత్తగా కురువంశాన్ని కాపాడుతూ వస్తూ ఉంటాడు. చూశారా, ఈ దేహాన్ని కురుక్షేత్రంగా, ఈ దేహాన్ని ఒక రాజ్యంగా మనం భావించినట్లయితే ఆ కౌరవులు దాన్ని నిర్మూలించకుండా ఉండాలని ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటాడు భీష్ముడు. కాని అలాంటి నాలుకైన భీష్ముడు చుట్టూ దుర్మార్గులైన కౌరవులు, వారి పతనం అయిన తర్వాత భీష్ముడు దేహం చాలిస్తాడు. మనందరికీ తెలిసిందే, కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు అంపశయ్యపై పడుకుని పాండవులు విజయం సాధించే వరకు బ్రతికే ఉంటాడు. ఆ ఉత్తరాయణ కాలం వరకు వేచి ఉంటాడు. చివరగా కౌరవులు మరణానంతరం సాక్షాత్తు శ్రీకృష్ణుని దర్శనం పొంది దేహాన్ని చాలిస్తాడు. చూశారా, స్వామి చెప్పిన ఈ నాలుక ఉదాహరణకి మన భీష్ముడు ఎంత సరిగ్గా సరిపోతున్నాడో. మహాత్ముడైన భీష్ముడు దుర్మార్గులైన కౌరవులు చనిపోయిన తర్వాతనే చనిపోతాడు, అది కూడా భగవంతుని దర్శనం అయినాక. మరి ఈనాడు ఈ పాయింట్ తెలుసుకున్న తర్వాత స్వామి తర్వాత ఏం చెప్తున్నారో విందాం. స్వామికి ఎప్పుడన్నా ఉపన్యాసంలో మంచి ఉత్సాహం తీసుకురావాలని, వినేవారి అందరిలో చైతన్యం తీసుకురావాలంటూ చిన్న చిన్న కథలు చెప్తూ ఉంటారు. మరి ఈ నాలుగు విషయంలో స్వామి ఒక అద్భుతమైన చిన్న కథ చెప్పారు. ఆ చిన్న కథ మనం ఇప్పుడు విందాం. విన్న తర్వాత దాంట్లోని అంశాలు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకనొక సమయంలో ప్రియములన్నీకుడిని కూడి మనం అనేక విధములైనటువంటి తిరుపదార్థములను బండారములను మనం సంపాదిస్తున్నాము. సంపాదించినటువంటి ఈ తిని బండారములు కేవలం నాలుగుకు మాత్రమే అందిస్తున్నాము. మధుర రుచిని ఈ సరి అయినటువంటి యొక్క రుచులన్నీకుడు నాలుగునే అనుభవిస్తుంది అది కదా. మనకేమాత్రము ఉపకారం చేయటం లేదే, సంపాదించటము మనము, అనుభవించటము నాలుక. ఇది సరైనటువంటిది కాదు అని ఇవన్నీ కూడా ఒకనాడు ఒక స్ట్రైక్ చేయడానికి ప్రయత్నించాయి. ఈ అంతర్భావం గుర్తించలేనటువంటి యొక్క ఈ ఇంద్రియములు ఈ విధమైన పెడమార్గమును పట్టి దుర్మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాయి. భుజిస్తూ ఉన్నదే కాని తాను అనుభవించటం లేదు. అది జఠరములకు పంపించి తమగా మార్చి గుండెలకు చేర్చి లంగ్స్ లోపల దానినంతా కూడా పరిశుద్ధపరిచి ఆ రక్తము సర్వాంగములకు సప్లై చేస్తూ ఉంటుంది అది జఠరము. తాను ఏమాత్రము అనుభవించటం లేదు. నిజమైన నిత్యమైనటువంటి త్యాగమును ఈ మూర్ఖమైనటువంటి ఇంద్రియమును గుర్తించుకోలేక నోరే భుజిస్తుండాలి, మాకేమాత్రము ఆనందాన్ని అందించటం లేదని ఇవి నాలుక పైన ద్వేషం పూనాయి. ఈ పూని ఏమి చేశాయి? స్ట్రైక్ ప్రారంభించాయి. దాన్ని కూడా నువ్వు నోటికి అందించకూడదు. అమ్మా నీవు జాగ్రత్త, ఏ నేత్రమా నీవు జాగ్రత్త, ఏ శ్రోత్రమా నీవు జాగ్రత్త, ఏ నాశికమా నీవు జాగ్రత్త, ఏ పదార్థం నువ్వు సూచన చేయిపోయి అందుకుంటుంది, ఏ మధుర పదార్థం నువ్వు చెవు విన్నప్పటికీ దాన్ని పొందాలని మనసు ఆశిస్తుంది, మీ పనులు మీరు స్తంభించుకోవాలి అని శాసించుకున్నారు. దినముల ఆహారము నాలుగు అందించలేదు. ఎవరికి వచ్చింది నష్టము? సర్వేంద్రియములు కూడా బలహీనమైపోయాయి. ఏ ఇంద్రియం కూడా నేత్రం కూడా చూడలేకపోతుండాలి, నేత్రం కూడా వినలేకపోతుండాలి, మాట రాలేకపోతుండాలి, శ్వాసనే తీసుకునలేకపోతుండాలి. బలహీనత వల్ల దేహమే కృంగిపోయింది. అప్పుడు ఈ ఇంద్రియములు భావించాయి, చీ 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 చీ, ఈ నోటికి అందిస్తూ రావటం చేతనే అది మనకు అన్ని విధములైనటువంటి బలమును చేకూరుస్తూ వచ్చాయి. ఈనాడు మనం ఈ నోటికి అందించలేకపోవడం చేతనే మనమన్నీ ఇప్పుడు బలహీనమైపోతున్నది. మూర్ఖత్వం చేత, స్వార్థం చేత, స్వప్రయోజనం చేత మనం అనేక విధమైన అపకారములకు గురి చేస్తున్నాము. ఆ అపకారములు మనకే ఎదురు తిరుగుతున్నాయని గుర్తించుకున్నాయి.
చూసారా, ఇంద్రియాలన్నీ ఒకసారి పాపం నాలుగు పైన కోపం తెచ్చుకుని స్ట్రైక్ చేశాయంట. శరీరం చాలా బలహీనమైపోయింది ఆ ప్రాసెస్ లో. నాలుగుకి బుద్ధి చెప్పాలని దాన్ని అస్సలు పోషించడమే మానేశాయి. ఆ తర్వాత శరీరమంతా కృంగిపోయిన తర్వాత ఏమీ ప్రయోజనం లేదు మా స్వార్థం వల్ల, మా స్వప్రయోజనం వల్ల అని మిగతా శరీర అవయవాలు అన్ని గుర్తించుకుని తన తప్పు తెలుసుకుని నాలుకకి క్షమాపణ చెప్తాయి. మరి నాలుక చేసే పని యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నదో మనం ఇక్కడ గుర్తించవచ్చు. శరీరం కష్టపడి మంచిని వెలికి తీసి నాలుకకి అందించే ప్రయత్నం చేయాలి. మన మనస్సు మంచి ఆలోచనలను నింపుకుని నాలుక మంచి ఉచ్చరించేలా చూడాలి. స్వామి దీనికి ఒక అత్యంత సులభమైన మార్గం చెప్తారు. నామస్మరణ చేస్తే మొత్తం శరీరం అంతా ఒకే ధ్యాసలో ఉంటాయట. దానికి ఒక అందమైన ఉదాహరణ, ఒక చెట్టుపై పక్షులు గుంపిగూడి గలీజ్ చేయడం వల్ల ఆ చెట్టు కింద ఎవరూ విశ్రమించలేరు. ఆ పక్షులను తోలటానికి ఊరికే చేత్తో శబ్దం చేస్తే ఆ పక్షులు లేవవు. అయితే నోటితో చూ చూ అని శబ్దం చేస్తూ చేత్తో శబ్దం చేస్తే అవి లేచిపోతాయి. మన జీవిత వృక్షం పైన ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే పక్షులు కూడి గలీజ్ చేస్తున్నాయన్నమాట. అప్పుడు రామ కృష్ణ అని నోటితో అంటూ చేతులతో చప్పట్లు చేస్తే ఆ పక్షులు ఎగిరిపోతాయి. అందువల్ల వృక్షం క్రింద కూడా పరిశుభ్రంగా ఉంటుంది, అక్కడ శుభ్రం చేసే కాలం కూడా మిగులుతుంది. మరి దానితో చక్కగా సామ్యం చేస్తూ స్వామి ఈ నామస్మరణ తాలూకు ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇందాక చూశారా, అజ్ఞానం వల్ల, స్వార్థం వల్ల, స్వప్రయోజనం వల్ల మిగతా అవయవాలన్నీ వాటికి ప్రాముఖ్యం ఇవ్వలేదు అన్న ఆలోచనతో నాలుకకు పని చెప్పకుండా ఉండేటట్టు చేశాయంట. మరి స్వామి ఏం చెప్తున్నారు? మన శరీరమంతా, శరీర అవయవాలు అన్నీ మనసుతో సహితంగా, నాలుకతో సహితంగా అన్నీ కూడి ఒకే ఒక్క పని చేస్తూ ఉంటే అది ఏ విధంగా మనకి ప్రతిఫలాన్నిస్తుంది, మనిషిలో ఏ విధంగా మార్పును తీసుకొస్తుంది అది చూద్దాం. సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అంటారు స్వామి. సర్వులు కలిసి పాడటం సంకీర్తనం. ఇది అందరినీ ఆనందింపచేస్తుందంటారు. కనుక కీర్తన కంటే సంకీర్తన చాలా ఉత్తమమైనదంటారు. ఏనాడూ నోరెత్తి పాడినవాడు అందరూ పాడుతూ ఉంటే పాపం తాను కూడా నోరెత్తి పాడుతూ ఉంటాడు. ఈ సంకీర్తనమందు మనస్సు ద్వేషభావం విడిచి సమత్వాన్ని పొందుతుందట. ఒకసారి స్వామి ధార్వాడ్లో కర్ణాటక యూనివర్సిటీకి వెళ్లారు. ఆ కర్ణాటక యూనివర్సిటీలో అందరూ వీరశైవులే. శివనామం తప్ప అన్యనామాలు ఏమాత్రం వారి కర్ణాల్లో ప్రవేశించకూడదు. అందరూ స్వామి ప్రసంగం కోసమని వచ్చారు. మొట్టమొదట స్వామి కన్నడలో ఉపన్యాసం ఇవ్వటం ధారవాడలోని కర్ణాటక యూనివర్సిటీలోనే. కాని వారి కన్నడం కంటే స్వామివారి కన్నడం చాలా మృదు మధురంగా ఉంటుందన్నదంట. ఆ భాషాభిమానంతో పాపం వాళ్ళు చాలా ఆనందించారు. చూశారా, వాళ్ళకిష్టమైనది ఇచ్చినప్పుడు అన్నీ అవి ఆనందిస్తాయి. ఉపన్యాసమైన వెంటనే నామసంకీర్తన ప్రారంభించడం స్వామివారి అభ్యాసం. మరి వారిని చూశారు స్వామి, దీర్ఘంగా ఆలోచించారు. వారు ఏ పరిస్థితిలో ఉంటున్నారని గమనించటానికి స్వామి సంకల్పించుకున్నారు. వైష్ణవనామం వారికి 1000 మైళ్ళ దూరంగా ఉండాలి. నారాయణ అంటే చెవులు మూసేసుకుంటారు, కృష్ణ అంటే వారు తలలు తిప్పేస్తారు. అలాంటి సమయంలో స్వామి గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ అని ప్రారంభించారు. అందరూ కూడా గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ అంటూ అనుసరించారు. వారిలో ఒక వీరశైవ గురువు కూడా ఉన్నారంట. అతడు కూడా గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ అని అనటం ప్రారంభించారు. చివరగా స్వామివారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత వైస్ ఛాన్సలర్ అడ్కే పరిగెత్తుకుంటూ వచ్చి, సాయిబాబా మిరాకిల్ అంటే ఏదో అనుకున్నాను, తమ లైఫ్లో ఏనాడు కృష్ణనామం జపించని వారిచే స్వామి కృష్ణనామం జపింపజేశారు, ఇదే ఒక పెద్ద మిరాకిల్ అన్నారంట. చూశారా, దీని అంతరార్థం ఏమిటంటే ఎంతవారైనా నామ సంకీర్తనలో తమను తాము మర్చిపోతారు. మైమరిపింపజేసి గానం చేయించి ఆనందానికి అవకాశం కలిగించేది ఒక్క నామం మాత్రమే. కనుక నామంచేత మనం సంసారాన్ని దాటానికి ఎంతో కృషి చేయాలి. మరి ఈ నాలుకకు పని చెప్తూ, ఈ దేహానికి పని చెప్తూ మనం సంకీర్తనం చేసి చేతులతో చప్పట్లు చరుస్తూ భగవంతుణ్ణి మనసారా స్మరిస్తూ నామాన్ని నోరారా జపిస్తూ ఉంటే మన దేహమంతా ఒకటై ఆధ్యాత్మిక పథంలో పయనిస్తుంది. మరి ఈ పాట అనంతరం తరువాత స్వామి ఏం అంశం చెప్తారో తెలుసుకుందాం.
శుభోయ స్మరణ చేసిరా, ఆది కవిగా మారి రామచరిత వ్రాసిరా. రామ రామయను శుభోయ స్మరణ చేసిరా, ఆది కవిగా మారి రామచరిత వ్రాసిరా. కృష్ణాయని పాంచాలి స్మరించనుగా, కృష్ణాయని పాంచాలి స్మరించనుగా. అక్షయమౌ వలువలతో రక్ష పొందిరా. వెలలేనిది తులలేనిది హరినామమురా, హరి కరుణను పొందగలుగు సాధన వినరా. వెలలేనిది తులలేనిది హరినామమురా, హరి కరుణను పొందగలుగు సాధన వినరా. కడలి వంటి ఇడుములన్నీ కరిగిపోవురా, కడలి వంటి ఇడుములన్నీ కరిగిపోవురా. ఒక్కసారి శ్రీహరిని తలచి చూడరా. హరినామ స్మరణమనే నామ నడపరా, భవసాగర తరణానికి రాచబాటరా. హరినామ స్మరణమనే నామ నడపరా, భవసాగర తరణానికి రాచబాటరా.
తరువాత స్వామి ఏ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో మనం ఈ ఉపన్యాసం యొక్క క్లిప్ ద్వారా తెలుసుకుని విందాం. ఆ తర్వాత మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఇంద్రియములు అన్నింటికీ మూలమైనటువంటిది వాక్కు. వాక్కును జయించిన అన్ని ఇంద్రియములు కూడా జయించినట్టే అవుతుంది.
తినుట మాట్లాడుట ఈ రెండు కూడాను నోటితో జరిగేటువంటి పనులు. వీటినే ఆహార వ్యాహారములు అని కూడాను పిలిచి వస్తూ వచ్చారు. ఈ రెండింటిని ఏ మానవుడు జయించునో అట్టి మానవుని యొక్క తత్వము దివ్యత్వమైనటువంటి యొక్క మనస్తత్వం నందు లీనమవుతుంది. అప్పటి నుండి మాటలు స్తంభించి మనసు మాట్లాడుటకు ప్రయత్నిస్తుంది. మనసు యొక్క నూరును మోయించే నిమిత్తమై బుద్ధిని మేల్కొల్పవలసి వస్తుంది. క్రమముగా బుద్ధికి బుద్ధి చెప్పి ఆ బుద్ధిని ఆత్మవైపున మరల్చుటకు తగిన కృషి చెయ్యాలి. వాక్కు మనస్సునందు, మనస్సు బుద్ధి యందు, బుద్ధి ఆత్మసన్నిధిని చేరేటువంటి యొక్క ఉపాయమే సక్రమమైనటువంటి సాధన. ఇట్టి సక్రమమైనటువంటి రాజబాట ఉండి కూడాను మానవుడు భౌతికమైన భోగ భాగ్యములకు లోబడి ఈ పవిత్రమైన మార్గమును విస్మరించి కేవలం దుఃఖహేతువైనటువంటి యొక్క ఇంద్రియ మార్గముని అనుసరిస్తూ వస్తున్నాడు.
ఈ ఉపన్యాసంలో స్వామి మనం ఆధ్యాత్మిక పదంలో పయనించడానికి నాలుక ఎంతో ప్రముఖమైన పాత్రను పోషిస్తుందని చెప్తున్నారు. మనం దాన్ని ఏ విధంగా అయితే అదుపులో పెడతామో రెండు విధాల, ఒకటి మనం తీసుకునే తిండిలో కాని, రెండవది మనం మాట్లాడే మాటలు, పలికే పలుకులు, ఉచ్చరించే వాక్కులు, వీటి ద్వారా ఈ భౌతిక సుఖాల కోసం మనం ఆలోచిస్తూ భగవంతుణ్ణి మన జీవిత లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. మరి ఈ నాలుక మిగతా శరీర అవయవాలు అన్నీ మనం ముఖ్యంగా మన మనస్సును, మన బుద్ధిని చాలా ప్రభావితం చేస్తుంది. దానికోసం మనం ఎన్నో సాధనలు సలపాలి. స్వామి చెప్తారు, మన జీవితంలో సుగుణాలు అనగా మంచి గుణాలు అలవర్చుకోవాలంటే, ఆధ్యాత్మిక ప్రయాణం సాగించాలంటే కొన్ని మనం త్యజించాలి, కొన్ని మనం ఇచ్చివేయాలి. జీవితంలో చిన్న ఫలాలు అందించే పదార్థాన్ని, అనేకాన్ని త్యాగాలు చేస్తున్నాం మనం. డబ్బు చెల్లించనిదే ఒక షాప్లో ఉన్న సరుకు మనకి రాదు. ఆ విధంగా అల్ప ఫలాలను అందించే వస్తువులకు మానవులు అనేక త్యాగాలు చేయడం, చివరికి ప్రాణమునైనా త్యాగం చేయటానికి సంసిద్ధులవుతున్నారు. స్వామంటారు, అన్నింటికంటే అధికమైనది, అన్నింటికంటే ఆధారమైనది, అన్నింటికంటే ఆనందకరమైనది ఆత్మలాభమంటారు. ఇట్టి ఆత్మలాభానికి త్యాగం చేయటంలో మానవునికి ఏం పోతుంది? ఒకదానిని త్యాగం చేసినప్పుడే మరొకటి ప్రాప్తిస్తుందంటారు స్వామి. బజార్లో కూరగాయలు కొనాలంటే మన నుంచి డబ్బు పోతేనే కదా కూరగాయలు లభిస్తాయి. ధనం త్యాగం చేయక మనకు కూరగాయలు లభించటం లేదు. ఒకటి త్యాగం చేయటం వలనే మరొకటి ప్రాప్తిస్తుందని అంటారు భగవాన్. అదేవిధంగా సుగుణాలు మానవునందు అభివృద్ధి కావాలంటే దుర్గుణాలను త్యాగం చేయాలి. అసమత్వాన్ని త్యాగం చేసినప్పుడే సమత్వం అభివృద్ధి అవుతుంది. దుర్బుద్ధులను త్యాగం చేసినప్పుడే సద్బుద్ధులు మనలో చేరతాయంటారు స్వామి. మనలో ఉన్న దుర్బుద్ధులు, దురాలోచనలు, దుర్గుణాలు త్యాగం చేయక సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణాలు ఎలా అలవర్చుకోవచ్చు అని స్వామి మనకి ఒక క్వశ్చన్ వేస్తున్నారు. దానికి ఆన్సర్ చాలా పర్ఫెక్ట్గా స్వామి ఇచ్చేస్తారు మనకి. జిహ్వను అదుపులో ఉంచుకుని మాటలు హద్దు మీరకుండా మితహిత ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనసుకు ఆనందం కరతలామలకమవుతుంది. ఇంకా ఏంటని ఆలోచిస్తున్నారా? దాన్నే సైలెన్స్ అంటారు. మనం మౌనం ఎప్పుడైతే వహిస్తామో దానివల్ల ఎన్నో మంచి కార్యాలు జరుగుతాయి. ఎంతోమంది అడుగుతూ ఉంటారు, స్వామి చుట్టూ ఉన్న భక్తులు ఏ విధంగా స్వామి వారితో మాట్లాడుతూ ఉంటారు అని. కాని విద్యార్థులుగా మేం గమనించిందేమిటంటే, స్వామి దగ్గర మాట్లాడకుండా ఉండటం మంచిది. మనం ప్రశాంతలయం విద్యాగిరి గుండా మనం పోతూ ఉంటే కుడివైపుకి మనం హైయర్ సెకండరీ స్కూల్ని మనం చూడవచ్చు. ఆ హైయర్ సెకండరీ స్కూల్ మీద దక్షిణామూర్తి ఎంతో చక్కగా మౌనంలో తన శిష్యులందరికీ జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. స్వామి కూడా అంతేనండి. దక్షిణామూర్తి స్వరూపం మౌనంలో ఉన్నప్పుడు స్వామి మనకు అందించే ఆ వైబ్రేషన్స్ కానివ్వండి, అందించే ఆ ఆలోచనలు కానివ్వండి వేరే విధంగా ఉంటాయి. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఇన్ ది డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ యూ కెన్ హియర్ ది వాయిస్ ఆఫ్ గాడ్. అనగా మనం పరిపూర్ణమైనటువంటి నిశ్శబ్దాన్ని పాటించినప్పుడు మన మనసులోంచి, మన హృదయంలోంచి భగవంతుని పలుకును, భగవంతుని మాటను మనం వినవచ్చంటారు. మరి ఆ భగవంతుని వాయిస్ మనం వినడానికి ఎంతో సాధన చేయాలి. దానికి ఎన్నో మార్గాలు స్వామి చెప్తారు. ఈ సైలెన్స్ అనేది గోల్డెన్ అని అంటారు. ఒకసారి కొడైకెనాల్లో స్వామి విద్యార్థులందరికీ వాచీలిస్తున్నారు. వాచీలిస్తుంటే పక్కనే ఉన్న కొంతమంది పిఏ సిస్టమ్ పిల్లల్ని కూడా స్వామి దగ్గరికి పిలిచి ఒకదాని తర్వాత ఒకటి వాచీలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ సమయంలో స్వామి చేతి నుండి వాచి అందుకున్న ఒక అబ్బాయి, పాపం తనకి వస్తున్నటువంటి ఆ ఆనందోత్సాహాలని ఆపుకోలేక స్వామికి పాపం విన్నవించుకున్నాడు. స్వామి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, మీ చేతుల నుంచి నేను ఈ వాచిని అందుకుంటున్నాను అని అంటున్నాడు. అంటుంటే స్వామి ఆపి, మౌనంగా ఉండు, దాన్ని లోపలే ఉంచుకో అన్నారు. అర్థం కాలేదు స్వామి ఎందుకు అలా చెప్పారో. కాని కొన్నిసార్లు మనం స్వామి చెప్పింది వెంటనే అర్థం కాకపోతే దాన్ని గుర్తుపెట్టుకుని కొన్నాళ్ల తర్వాత మనం దాన్ని పునః ఆలోచన చేసి చూస్తే స్వామి ఎంత సరిగ్గా చెప్పారో, అది ఎంత పర్ఫెక్టో మనకి అర్థమవుతుంది. ఆ ఆనందాన్ని మనం లోపల ఉంచుకున్నప్పుడు అది ద్విగుణీకృతమవుతుంది. ఆ క్షణం కోసం దాన్ని ఆర్తితో మనం పలుమార్లు గుర్తు చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఆనందం వేరేగా ఉంటుంది. మరి స్వామికి తెలియదా మనలో ఉన్న ఆనందం ఎంతుంటుందో, మన స్వామి మనకి ప్రసాదించిన అనుభవం ఏ విధంగా మనల్ని తరువాత ఆనందింపచేస్తుందో అని. ఈ విషయంలో స్వామి ఒకసారి విద్యార్థులందరికీ చెప్పారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ఏమిరా నేనిప్పుడు మీకిచ్చే అవకాశాలన్నీ మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే భౌతికంగా నేను మీ దగ్గర లేనప్పుడు ఈ అనుభవాలు అన్నీ మీరు పునః స్మరణ చేసుకుంటూ ఆ ఆనందాన్ని మళ్లీ మళ్లీ మీరు తరుచుకుంటూ ఉండాలి. ఆ ఆనందం 1000 రెట్లు ఆనందం మీకు లభిస్తుంది అని స్వామి విద్యార్థులతో చెప్పారు. ఒకసారి రేడియో సాయి బృందం అంతా విజయకుమారి గారు, మన అన్యథాశరణం రాసిన రచయిత్రి, ఆవిడ్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆవిడ చెప్పారు, స్వామి ఎందుకు మమ్మల్ని ఇంత దూరం చేస్తున్నారు, వాళ్లు పాపం ఎంతో దగ్గరగా ఉండే భక్తులు, స్వామి సామీప్యాన్ని ఎంతో దగ్గర నుండి అనుభవించిన భక్తులు. అలా అంటుండగా స్వామి వారితో చెప్పారు, ఇచ్చినవన్నీ జాగ్రత్తగా ఉంచుకుని దాన్ని స్మరణ చేసుకుని ఆనందాన్ని అనుభవించండి, ఎందుకంటే ఇంకా కొత్త భక్తులు వస్తారు, వాళ్లందరికీ కూడా ఇంకా ఆనందాన్ని పంచాలి, ఇంకా అనుగ్రహాన్ని అందించాలి. అందుకే మనకి స్వామి అందించిన అనుగ్రహాన్ని, అనుభవాన్ని అందరితో పంచుకున్నప్పుడు ఆ ఆనందం పెరుగుతుంది. కాని మనతో మనం ఉన్నప్పుడు నిశ్చలంగా, నిర్మలంగా సైలెన్స్ అనే ఒక మంచి వెపన్ని స్వామి మనకి ఆయుధంగా ఇచ్చారు. దాన్ని ఉపయోగించి, అవసరమైనప్పుడే మన మాటలను ఉపయోగించి, మితమైన ఆహారం తిని మనం మన ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. వచ్చే భాగంలో మనం ఇంకా కొన్ని స్వామి ఈ టంగ్ మేనేజ్మెంట్ గురించి చెప్పిన పాయింట్స్ ని మనం జతపరుచుకుని ఇంకా కొన్ని అనుభవాలు కూడా మనం నెమరు వేసుకుంటూ ఈ టంగ్ మేనేజ్మెంట్ గురించి ముందుకు వెళ్దాం. అంతవరకు ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశర్ కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరి మీకేదైనా సందేహాలుంటే ఈ అంశంలో మీరు ganesh@radiosai.org వ్రాసి పంపించవచ్చు, లేదా listener@radiosai.org కూడా వ్రాసి పంపించవచ్చు. తద్వారా మనం స్వామి చెప్పిన విషయాలను ఆధారం చేసుకుని ఆ సందేహాలను మనందరం కలిసి, ఈ సందేహాలు మీకొక్కరికే కాదు అందరికీ ఉంటాయి, ఆ సందేహాలు మనం తొలగించుకునే ప్రయత్నం చేద్దాము. మరి స్వామి మనకి అందరికీ గురువు. ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది సేపట్లో మీరు సాయికుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనే ఉండండి. జై సాయిరాం.
ప్రమత్